ఎస్ట్రాలజీ క్లాస్ మీ అందరికీ స్వాగతం. కిందటి క్లాస్లో మనం భగవత్ సంకల్పాన్ని గుర్తించాలంటే గ్రూప్ యూస్ అండ్ గ్రూప్ అండర్స్టాండింగ్, దానికి ధర్మాన్ని ఆచరించాలని చెప్పుకున్నాం. ధర్మం అంటే సత్యము, శౌచము, తపస్సు, దయ, ఇవన్నీ పాటిస్తూ ఉంటే మనకు శంబళ శక్తి అంటే భగవత్ సంకల్పం శంబళ అనే శక్తి కేంద్రం రిసీవ్ చేసుకుంటుంది. దాంతో మనం కాంటాక్ట్ పెట్టుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొంచెం దాని గురించి మాట్లాడుకుందాం రాసుల పరంగా. అదేంటంటే 12 రాసుల్లో ముఖ్యంగా 2 రాసులు ఈ భగవత్ సంకల్పాన్ని, భగవత్ ప్రేమని, భగవత్ క్రియాకలాపాలని తెలుసుకోవడానికి ప్రతి సాధకుడికి బాగా ఉపయోగపడతాయి. అవి ఏంటంటే, ఒకటి కన్యారాశి, రెండవది వృశ్చిక రాశి. ఈ కన్యారాశి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అలాగే వృశ్చిక రాశికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ రాశుల లక్షణాలు తెలుసుకుంటే మనం వీటిని బాగా అర్థం చేసుకుని మనం ఆ రాశుల ద్వారా వ్యక్తమవుతున్న శక్తుల్ని కాంటాక్ట్ చేయవచ్చు. అవి ఇప్పుడు చెప్పుకున్నాను వాడు. అదేంటంటే, భగవంతుడు గురించి మనకు చెప్పేటప్పుడు సంకల్పము, ప్రేమ, జ్ఞానము, శక్తి, క్రియాశక్తి అని చెప్తాం. దానికి ఇంకోలా చెప్పాలంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్తాం. అమ్మవారి నామాలు అవుతుంది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాయ. దీన్ని తెలుసుకోవాలంటే, అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని, క్రియాశక్తిని ఒక సాధకుడు అర్థం చేసుకోవాలంటే, అవగతం చేసుకోవాలంటే, దాన్ని ఆచరించడానికి కావాల్సిన స్థితిలోకి ఎదగాలంటే ఈ కన్యారాశి అలాగే వృశ్చిక రాశి వీటి గురించి తెలియాలి. కన్యారాశి యొక్క సింబల్ ఎలా ఉంటుందంటే ఒక ఇంగ్లీష్ లెటర్ ఎం రాశి చివరిలో దాన్ని ఒక అంటాం. తర్వాత మీరు ఏం చేస్తారంటే కన్యారాశి సింబల్ చూడండి, ఎం రాసిన తర్వాత ఒక చిన్న ఆర్ లాగా ఉంటుందన్నమాట. తర్వాత వృశ్చిక రాశికి ఎలా ఉంటుందంటే ఎం రాసి చివరిలో ఒక యారో మార్క్ ఉంటుంది. ఈ రెండు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, లేకపోతే క్లాస్ జరుగుతూ ఉంటే తేదీ ఏమైనా చూపించగలదేమో మీకు, చూసుకోండి. వృశ్చిక రాశి అలాగే కన్యారాశి, కన్యారాశి గురించి మొదట చెప్పుకుందాం. కన్యారాశి రాశి చక్రంలో అంటే 12 రాశుల్లో 5వ రాశి, మేషం నుంచి లెక్క పెడితే 6వ రాశి, 5 కాదు 6వ రాశి. 6వ రాశి కన్యారాశి ఏం చేస్తుందంటే ఎలాగైతే క్రిస్టియానిటీలో చెప్తారు మరియా కన్య అయిన మరియా క్రీస్తుని కన్నది అని, అది సింబాలిక్గా చెప్తాం. మనకు కూడా మనలో పవిత్రత పెరిగే కొద్దీ మనలో క్రైస్ట్ ప్రిన్సిపల్ లేకపోతే బుద్ధిమయ తలం అనేది పనిచేస్తుంటుంది. బుద్ధిమయ తలం పనిచేస్తుంది అంటే మనం ఎక్కడ ఉంటామంటే ఆజ్ఞాచక్రంలో ఉంటాం, కింద చక్రాల్లో ఉన్నాం అంటే ఎప్పుడు అక్కడే ఉంటుంది బండి, కింద చక్రాల్లో అసలు పనిచేయదు. ఇది ఎలా తెలుస్తుంది మనకు ఆజ్ఞాచక్రంలో ఉన్నాం అంటే ఎప్పుడూ గురువుల పనిలో ఆలోచించడం, ఎప్పుడూ గురువుల పనితోటి సంబంధం పెట్టుకుని ఉండడం, వ్యక్తిగతమైన జీవితం ఏం లేకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తాతగారు చెప్తుండేవారు, తాతగారు అంటే మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొత్త రామకోటయ్య గారు. కొత్త రామకోటయ్య గారి గురువు గారు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారి గురువు గారు శ్రీవిధి గారు. తాతగారు అప్పుడప్పుడు చెప్తుంటారు, బాబుగారు మనం ఇంకా ఆజ్ఞాచక్రంలో ఉండాలి. ఆజ్ఞాచక్రంలో ఉండటం అంటే గురువుల పని గురించి ఆలోచించడం, ఈ ప్రణాళికను నేను ఇంకా ఎలా బాగా ఇంప్లిమెంట్ చేయగలను, ఆయన ఆజ్ఞను స్వీకరించడం పని చేయటం అనేది బుద్ధిమయ తలంలో ఉన్నవాళ్ళు చేసేది. అలాగే ఈ గురువులు మహాత్ములు అందరూ కూడా బుద్ధి ప్లేన్లోనే ఉంటారు. వాళ్ళు మామూలుగా బయటికి సాధారణ వ్యక్తుల్లాగా మనలాగానే బట్టలు వేసుకుని అన్నం తిని సిగరెట్లు తాగి ఇన్ని కనిపించినా వాళ్ళ పని అంతా కూడా ఎప్పుడు కూడా బుద్ధి ప్లేన్లో ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు చూసినా ఖాళీగా కూర్చున్నట్టుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ అసలు శరీరం బుద్ధి ప్లేన్లో పనిచేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. మనం కూడా బుద్ధి ప్లేన్లో ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయగలం. అలాగే వాళ్ళతో కలిసి పని చేయాలంటే మనలో ఏముండాలి, మొట్టమొదటి లక్షణం పవిత్రత, ప్యూరిటీ, ప్యూరిటీ ఆఫ్ థాట్, ప్యూరిటీ ఆఫ్ స్పీచ్, ప్యూరిటీ ఆఫ్ యాక్షన్. అంటే మనోవాక్కాయములు మూడు కూడా, మనస్సు, వాక్కు, చేసే శరీరం, ఈ ఇంద్రియాలు, ఇవన్నీ కూడా పరమ పవిత్రంగా ఉండాలి. ఎంత పవిత్రంగా ఉంటే అంత మనం బుద్ధి ప్లేన్లో ఉండి గురువులతో పాటు కలిసి పనిచేయగలం, అదర్వైజ్ కాదనమాట. మరి అలా ఉండాలంటే ఏం చేయాలో కూడా వాళ్ళు చెప్పుకున్నాం. బుద్ధి ప్లేన్లోకి మనం అభివృద్ధి చెందాలంటే, దాంట్లోకి ప్రవేశించాలంటే ఏం చేయాలో కూడా ఇవాళ చెప్పుకున్నాం. ఏం చేయాలంటే ఆల్రెడీ కొంత చెప్పుకున్నామంటే అది పవిత్రత. కన్య మరియా మొగుడు ఎవరంటే ఆయన పేరు గుర్తు, ఆయన వడ్రంగం పని చేస్తాడు. క్రీస్తు తండ్రి వడ్రంగం పని చేస్తాడు. వడ్రంగం పని చేయడం అంటే ఏంటి, అక్కర్లేని చెక్కేసి ఒక చక్కటి ఆకారాన్ని తీసుకురావడం. అలాగే మనలో కూడా అక్కర్లేనివి ఏవైతే ఉన్నాయో లక్షణాలు, దుర్లక్షణాలు, అవన్నీ తీసేసి గురువు పనికి ఏ లక్షణాలు కావాలో ఆ లక్షణాలని మనం అలవర్చుకోవాలి. అది కన్యారాశిలో జరుగుతుంది. నిబీసెంట్ దగ్గరికి ఒక విగ్రహం తీసుకొచ్చారు. విగ్రహం తీసుకొస్తే చాలా బాగున్నాడు కృష్ణుడు అన్నట్టు. అంటే కృష్ణుడు చాలా బాగున్నాడు కానీ ఇదివరకు నుంచే ఆ కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఈ శిల్పి చేసిన పని ఏమిటంటే కృష్ణుడు బొమ్మ కాకుండా దానికి అడ్డుగా ఉన్న ఎక్స్ట్రా మార్బుల్నంతా తీసేశాడు. అప్పుడు ఈ కృష్ణుడు విగ్రహం బయటపడింది. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్. అలాగే మనందరిలో కూడా భగవత్ స్వరూపులు మనం అందరం కూడా, అది గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. కిందసారి చెప్పుకున్నాం చూసారా, మనం దైవత్వాన్ని గుర్తు తెచ్చుకుంటే తప్ప ఒకటి చేయలేము. ఆ దైవత్వాన్ని గుర్తు తెచ్చుకోవడం అనేది మనకు ఎంతో ముఖ్యమైన విషయం. దైవత్వం తెచ్చుకుంటే తప్ప మనలో భగవత్ సంకల్పాన్ని తెలుసుకోగలిగిన శక్తి రాదు. మనం భగవత్ స్వరూపులము అని మనం అంటాం కాదు, కృష్ణుడు అన్నాడు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అది గుర్తుపెట్టుకొని మనం దేహం కాదు ఆత్మస్వరూపులు అని గుర్తుండు మనం, మనకు మన గురువులు లేకపోతే శాస్త్రాలు ఏం చెప్పాయో వాటిల్లోంచి మనం ఎంత ప్యూరిటీగా ఉంటామో ఆ ప్యూరిటీ గురించి కావలసిన శ్రద్ధ అంతా తీసుకోవాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం శౌచము అనే దాంట్లో చెప్పుకున్నాం, ఆ శౌచం వల్ల మనలో పవిత్రత వస్తుంది. నెక్స్ట్ కన్యారాశి భూతత్వ రాశి. భూతత్వం అంటే ఏం చేస్తుంది, దాంట్లో ఒక విత్తనం నాటితే అది 10 విత్తనాలను ఇచ్చే కంకు తయారవుతుంది అంటే. అలాగే మనలో మంచి లక్షణం ఒక్కటి నాటితే అది పెరిగి పెద్దదయ్యి ఇంకా అనేక రెట్లుగా దాన్ని ఫలితం ఇస్తూ ఉంటుంది. అలాగా కన్యారాశిలో ఇంకొకటి ఏంటంటే సవిత మనం ఏదైతే గాయత్రి మంత్రం చేస్తున్నామో తత్ సవితలు వరేణ్యం, ఆ సవితా శక్తి ఏడు కిరణాలుగా మనకు అందించబడుతూ ఉంటుంది. ఏడు కిరణాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మన బుక్ ఏది ఈసోట్రిక్ ఎస్ట్రాలజీ, ఈసోట్రిక్ సైకాలజీ, ఈసోట్రిక్ హీలింగ్, ఇలాగా కొన్ని బుక్స్ ఇచ్చారు ఆయన, సిరీస్ ఆఫ్ బుక్స్. ఇవన్నీ ద సెవెన్ రేస్ అనే దాని కింద ఇచ్చారనమాట, ఇనీషియేషన్ హ్యూమన్ సోలార్ కానీ. వీటిల్లో మనం ఆ ఏడు కిరణాల గురించే చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ఏడు కిరణాలు మనకు విబ్జియార్ మాస్టర్ గుంటూరులో మొట్టమొదటి సప్తర్ శాస్త్రం పెట్టినప్పుడు విజ్యార్ అని ఇచ్చారు, గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. ఆ ఏడు కిరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఏడు రంగులు ఏవైతే ఉన్నాయో, ఆ ఏడు రంగుల్ని ధ్యానం చేయటం వల్ల, ఒకేసారి ధ్యానం చేయటం వల్ల ఒకటి అనేకం ఎలా అయిందో తెలుస్తుంది. ఒకటి అనేకం అవటం అంటే ఏంటి, మొట్టమొదట బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు, పరబ్రహ్మం మాత్రమే ఉన్నాడు, ఇంకెవరు లేరు, సృష్టి లేదు, ఏం లేదు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఏకోహం బహుశ్యామ, నేను అనేకం అవుజును గాక, శోకామయత, అలాగ ఆయన కోరుకున్నాడు. అలా ఆయన సంకల్పం అనుసారం ఈ సృష్టి మొత్తం జరిగింది. ఆయన సంకల్పాన్ని సృష్టిగా ఇలాగ వికసింపజేసేదే గాయత్రి, అదే సవిత. మా గురువుగారు ఏమిచ్చారు, సవితా ప్రసవిత అని ఇచ్చారు. సవిత ప్రసవిత అంటే, సవిత అంటే సమస్తాన్ని తనలోంచి బయటికి తీసుకొచ్చేది అని. ఈ సృష్టిలో ఉన్న సమస్తం ఎక్కడి నుంచి వస్తుంది, దాని పేరు సవిత. ఆ సవితా శక్తికే కన్యారాశి గుర్తు మనకు. కాబట్టి సవిత యొక్క కిరణాలు మనం రిసీవ్ చేసుకుంటున్నామంటే కన్యారాశి ద్వారా రిసీవ్ చేసుకుంటాం. కన్యారాశి భాద్రపద మాసం వస్తుంది, భాద్రపద మాసంలో మనకు గణపతి పూజలు మొదలవుతాయి. గణపతి పూజలు మొదలవ్వగానే అవి అవుతుండగానే అమ్మవారిది వస్తూ ఉంటుంది, అది అయిపోగానే శివుడిది వస్తుంది, ఇప్పుడు శివుడు జరుగుతుంది. ఇలాగా ఈ కన్య ఏం చేస్తుందంటే కుమారుడికి జన్మనిస్తుంది. కుమారుడికి జన్మనివ్వడం అంటే క్రిస్టియానిటీలోనేమో క్రీస్తుకి జన్మనిచ్చింది చెప్తారు, అలాగే మన వాటిల్లోని ఏంటంటే మనిషిలోని ప్రకృతి. కన్య అంటే ప్రతి వ్యక్తికి ఒక ప్రకృతి ఉంటుంది. ఆ ప్రకృతి ఎలా ఉంటుందంటే మూడు గుణాలతో కలిసి ఉంటుంది, సత్వము, రజస్సు, తమస్సు. అలాగే ఇంకా కృష్ణుడు ఏం చెప్పారంటే, భగవంతుడు కృష్ణుడు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ ఎనిమిది అష్టవిధములైన ఈ ప్రకృతి అని చెప్తాడు. భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిదేవచ అహంకారం ఈతే బ్రహ్మ ప్రకృతి రష్టత. ప్రకృతి ఎనిమిది రకాలుగా ఉంటుంది, భూమి, ఆపో, అనల, వాయు, ఖం, మనో, బుద్ధిదే, అహంకారం. ఇవి మనలో ఈ అష్టవిధ ప్రకృతి ఏదైతే ఉందో అదంతా కూడా దైవీ ప్రకృతిగా మారడం అనేది కన్యారాశి ప్రభావంలో జరుగుతుంది. అలా మారితే మనలో క్రైస్ట్ ప్రిన్సిపల్, లేకపోతే కూటస్థ చైతన్యం, లేకపోతే బుద్ధిక్ ప్రిన్సిపల్, లేకపోతే సూపర్ మ్యాన్ అనే ఆయన, సూపర్ మైండ్, సూపర్ మ్యాన్ కాదు, సూప్రామెంటల్ డిసెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే కన్యారాశి ప్రభావాన్ని మనం స్వీకరించాలి. స్వీకరించాలంటే మనం పవిత్రులుగా ఉండాలి. ఈ కన్యారాశికి ఇంకొక లక్షణం ఏంటంటే, భూతత్వరాశులు అన్ని ఏ తత్వం అయినా మొత్తం ఎన్ని తత్వాలు ఉన్నాయంటే నాలుగు ఉంటాయి, ఒక్కొక్క తత్వానికి మూడేసి మూడేసి రాశులు ఉంటాయి. అలాగా నాలుగు రాశులు, సారీ, నాలుగు తత్వాలు మూడు రాశులు, పన్నెండు అవుతాయి అన్నమాట. అగ్నితత్వ రాశులు మూడు, తర్వాత భూతత్వ రాశులు మూడు, తర్వాత వాయుతత్వ రాశులు మూడు, తర్వాత జలతత్వ రాశులు మూడు. ఇలాగా భూతత్వ రాశులు మూడు ఏమేంటంటే, మొట్టమొదటిది వృషభము, తర్వాత అంటే మేషం ఎప్పుడు మొదటిది, అది అగ్నితత్వ రాశి, తర్వాత వృషభము భూతత్వ రాశి, తర్వాత మిథునము వాయుతత్వ రాశి, కర్కాటకము జలతత్వ రాశి. ఇలాగ నాలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ సింహంతో అగ్ని, కన్యతోటి భూమి, తులతోటి వాయుతత్వం, వృశ్చికంతో జలతత్వం, ఇక్కడికి రెండో సైకిల్ అయిపోతుంది. మళ్ళీ చివరి సైకిల్లో ధనుస్సు అగ్నితత్వరాశి, మకరం భూతత్వరాశి, కుంభం వాయుతత్వరాశి, మీనం జలతత్వరాశి. ఈ రకంగా మూడు మూడు రాశులు, నాలుగు తత్వాలు ఉంటాయి. ఈ మూడు భూతత్వరాశుల్లో వృషభము, మకరము, కన్యల్లో భగవంతుని యొక్క, లేకపోతే కన్య జగన్మాతకి ప్రతీక కాబట్టి ఆవిడ యొక్క అనుగ్రహము అనేది వర్షిస్తూ ఉంటుంది. భగవన్ జగన్మాత అనుగ్రహం ఎవరైతే మీదైతే వర్షిస్తుందో వాళ్ళకి లేనిదంటూ లేదు. అందుకని కన్యారాశి ఇంపార్టెన్స్ అంత గొప్పదనమాట. కన్యారాశి ఇంపార్టెన్స్ అంత గొప్పది కాబట్టి భాద్రపద మాసం అంతా మంచిగా సాధన చేయాలి. అలాగే కన్యారాశి ప్రభావం భాద్రపద మాసంలో చేయాలి. మరి ఇప్పుడు అయిపోయింది కదా, ఎలాగ సంవత్సరం ఆగాలంటే అలా కంగారు పడక్కర్లేదు. కన్యారాశికి ఒక సింబల్ ఉంది, ఇందాక చెప్పుకున్నాం. ఇలాగ ఇంగ్లీష్లో స్మాల్ లెటర్స్లో ఎం ఉండి కింద ఒక చిన్న ఆర్ లాగా ఉంటుంది. అది ధ్యానం చేస్తే, అంటే ధ్యానం చేయటం అంటే ఏం చేయాలి, ఇప్పుడు చెప్పుకున్న కన్యారాశి లక్షణాలు, జగన్మాత యొక్క అనుగ్రహము నాలోకి ప్రవేశిస్తోంది, నన్ను అన్ని తలాల్లో పరమ పవిత్రుని చేసి నన్ను బుద్ధి తలంలోకి ఉద్ధరిస్తోంది అనుకోవాలి. అనుకుని ఆ సింబల్ని చూసి కళ్ళు మూసుకోవాలి. గురువుగారికి నమస్కారం పెట్టుకుని ఆ సింబల్ చూసి నమస్కారం చేసుకుని పెట్టుకుంటే మనం మనలోకి ఆ శక్తి ప్రవేశించడం గమనిస్తాం, మనలో పవిత్రత జరగడం గమనిస్తాం, మనం బుద్ధి క్లయంలోకి వెళ్తున్నట్టు తెలుస్తూ. ఇది కన్యారాశి యొక్క ప్రభావం. అలాగే వృశ్చిక రాశి యొక్క ప్రభావం ఏంటంటే, ఈ ఇప్పుడు జరుగుతున్నది కార్తీక మాసం. ఇప్పుడు యాక్చువల్గా రాశి వృశ్చిక రాశిలో సూర్యుడు ఉండి వృషభ రాశిలో చంద్రుడు ఉండి ఆ ప్రకారం కృత్తిక నక్షత్రంలో చంద్రుడు వచ్చినప్పుడు జరిగే పౌర్ణమి రోజు ఉన్న మాసాన్ని కృత్తిక కార్తీక మాసం అంటారు. అంటే కృత్తిక నక్షత్రంలో చంద్రుడు, వృశ్చికంలో రవి ఉన్నప్పుడు జరిగే పౌర్ణమి నాడు ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటాం. ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏంటంటే చంద్రుడు కృత్తిక నక్షత్రాల్లో ఉన్నాడు. కృత్తిక నక్షత్రాలు ఏం చేస్తాయంటే, సుబ్రహ్మణ్య స్వామికి ఎలాగైతే చిన్న పిల్లవాడప్పుడు వాళ్ళు పెంచి పోషించి కుమారస్వామిగా తీర్చిదిద్దారు, అలాంటి శక్తిధారలు వృషభం నుంచి సాధకుడికి వస్తాయి. అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకత ఏంటంటే వృశ్చిక రాశిలో ప్రభావంలో ఉంటాడు మనిషి. వృశ్చిక రాశి ఏం చేస్తుందంటే దానికి మూడు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, మనల్ని పరీక్షిస్తుంది, రకరకాల పరీక్షలు పెడుతుంది. తర్వాత రకరకాల ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, రకరకాలుగా చేస్తూ ఉంటాడు. ఫస్ట్ది టెస్ట్, రెండోది ట్రయల్, మూడోది ట్రంప్, అంటే విక్టరీ వీడిదే చివరికి. అంటే రకరకాల పరీక్షలకి గురి అయినా వాటిని రకరకాలుగా ఫేస్ చేసినా చివరికి అంతిమ విజయం ఎవరిది, సాధకుడిదే. అది ఈ స్కార్పియో లేకపోతే వృశ్చికం అనేది ఇస్తుంది. దీంట్లో ఏంటంటే మనిషిలో మనసులో రకరకాల భావాలు పుడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని చాలా చెడ్డ భావాలు ఉంటాయి, వాటిని ఎవరితోనూ పంచుకోలేరు. కొన్ని అసహ్యమైన భావాలు ఉంటాయి, పంచుకోలేరు. కొన్ని కొందరి మీద అనుమానం ఉంటుంది, అది చెప్పుకోలేదు. కానీ ఇవి బయట పడవేయగలిగితే మనిషి ముందరకెళ్తాడు. ఇది నిజమా అంటే గురువుగారి జీవిత చరిత్ర చదివితే మీకు ఈ వృశ్చిక రాశి దాంట్లో టెస్ట్ ట్రయల్ విక్టరీ అనేది క్లియర్గా ఒక అధ్యాయంలో కనిపిస్తుంది. అది రెండు మనసుల మల్ల యుద్ధం. దాంట్లో ఏమంటారంటే సాధన అంతా అయిపోయిన తర్వాత నేను మనస్సును జయించాను, ఈ సంవత్సర కాలంలో హిమాలయాల్లో ఉండి నేను సాధన చేసి మనస్సును జయించిన ఈ శక్తితోటే నేను ఇంతకాలం అన్ని చేయగలుగుతున్నాను అని చెప్తారు. మనస్సు నా పూర్తి అధీనంలోకి వచ్చిందని చెప్పిన తర్వాత ఈ సందర్భంలో మీతోటి నాలో వచ్చిన తమో గుణయుతమైన ఒక ఆలోచన పంచుకుంటాను అంటారు. అదేంటి, నాకు తెలుసు కొందరు భావాలు ఇలాంటివన్నీ చేసి దేవుడి పేరు చెప్పుకొని బాగా హాయిగా సుఖంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, అలాంటి పని నేను ఎందుకు చేయకూడదు అనే ఒక తమోగుణమైన ఆలోచన నాకు ఆ టైంలో వచ్చింది, అది తప్పు అని చెప్పి దాన్ని తోసిపడేసి గురువుగారు ఇచ్చిన పని చేయడానికి దృఢంగా నిశ్చయించుకున్నాను, ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాను అని రాస్తారు చివరి పేజీ చివరి పేరా. అంటే అక్కడ ఆయనకు ఒక టెస్ట్ ఏంటంటే, ఇంత చేసినా కూడా ఇంకా ఏమైనా స్వార్థం ఉందా లోపల, లొంగిపోతాడు డబ్బుకి. కీర్తికాంక్ష అందరికీ ఉంటుంది. కీర్తికాంక్ష అనరు కానీ కీర్తి కండూతి అంటారు. కండూతి అంటే దురద అనమాట. ఇలాగ కాలు మీద దురద పుడుతుండే గోక్కునే కొద్దీ బాగుంటుంటుంది, అలా కీర్తి వచ్చే కొద్దీ బాగుంటుంది. ఇంకా ఆ మోహంలో పడ్డాడంటే మనిషి ఇంకా బయటపడ్డానమాట. అలాంటి కీర్తి కండూతి ఉంటుందా గురువుగారికి అని పరీక్షించడం జరిగింది. అలాగే ఆయన దాన్ని రకరకాల కోణాల నుంచి ఆలోచించి ఈ స్కార్పియోలో ఏంటంటే కామన్ సెన్స్ అనేది ఇక్కడ, మైండ్ కామన్ సెన్స్ తోటి పనిచేయడం అనేది ఇక్కడ ఉంటుంది, ఏది వృశ్చిక రాశిలో. అలాంటి గురువుగారు ఏం చేశారంటే కామన్ సెన్స్ తోటి గురువు ఇచ్చిన పని చేయటమే ముఖ్యం తప్ప దేవుడి పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించడం అనేది చాలా తప్పు. ఆయన పేరు చెప్పుకోకుండా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, కాబట్టి నేను ఆ పని చేయను అని చివరికి ఒక నిర్ణయం తీసుకుని ఆ తమోగుణమైన ఆలోచన మీద నేను విజయం సాధించాను. అది గురువుగారు లాంటి వాళ్ళకి చిన్న టెస్ట్ లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనే చెప్తారు, మొట్టమొదటిసారి నా హిమాలయ యాత్రలో నాలో భయం ఏమన్నా ఉందా అని పరీక్షించడం జరిగింది అని. ఇలా పరీక్షలు ఎప్పుడు ఎదురైనా అది వృశ్చిక రాశి ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి. ఆ పరీక్షలో విజయం సాధించాను, అందుకని అవి ఎదురుకుండా వస్తుంటే నేను వాటికి స్నేహితుడిలాగా నవ్వుతూ నించున్నాను, నన్ను ఏం చేయలేదు. రెండోసారి హిమాలయ యాత్రలకు వెళ్ళినప్పుడు ఇలాంటి పరీక్షలు నాకు ఎదురవ్వలేదు, ఎందుకంటే ఒకసారి ప్యాస్ అయిపోయాను కాబట్టి అని ఉంటుంది. అప్పుడు ఇంకో రకం ఉంటాయి. అలాగే ప్రతి మనిషికి కూడా ఈ సాధన దానిలోకి వచ్చినప్పుడు రకరకాల పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో మనం కామన్ సెన్స్ను ఉపయోగించుకుని, వివేకాన్ని ఉపయోగించుకుని విజయాన్ని సాధించాలి. ఎవరైతే ఈ రకంగా తనలో పవిత్రతను నింపుకుని జగన్మాత అనుగ్రహాన్ని రిసీవ్ చేసుకుంటూ గురువుల ప్రణాళికలో పనిచేయడానికి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళల్లో బుద్ధి ప్రిన్సిపల్ జాగృతం అవటం, గురువులు ఏ ప్లేన్లో పనిచేస్తారో ఆ ప్లేన్లోకి మనం కూడా ఉద్ధరించబడటం, వాళ్ళతో కలిసి పనిచేయడానికి యోగ్యత సంపాదించుకోవడం జరుగుతుంది. స్వార్థం అనేది కించిత్తు లేకుండా పోతుంది. అలా పోవటం నిజంగా జరుగుతుందా లేదా అనే దానికి ఈ వృశ్చిక రాశిలో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వృశ్చిక రాశిలో ఎలా పరీక్షలు ఎదురవుతాయో దీనికి కూడా ఒక చిన్న గురువుగారి జీవిత చరిత్రలోంచి ఉంది. అదేంటంటే ఈ వృశ్చిక రాశి నుంచి ఏమవుతుందంటే ఎప్పుడైతే అతను ఎవరైనా సరే వాటి పరీక్షలు ఎదుర్కొని విజయం సాధించాడు వెంటనే ధనుస్సు రాశి ప్రభావంలోకి వస్తాడు. ధనుస్సు రాశి గుర్తు ఏంటంటే ఒక బాణం. బాణం ఏం చేస్తుంది? లక్ష్యాన్ని ఛేదించడానికి పనికొస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో వాడు ఏం చేస్తాడంటే సాధకుడు ఒక ఏకాగ్రతను సంపాదిస్తాడు, ఏకాగ్రంగా పనిచేయటం. అలాగే రెండోది ఏంటంటే వృశ్చిక రాశిలో రహస్యంగా పనిచేయటం. వీళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, అందరిలానే ఉంటారు, అందరిలానే మాట్లాడతారు, అందరిలాగానే అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు చేసే పని అందరికీ తెలియదు, కొంచెం రహస్యం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే భక్తి, విపరీతమైన భక్తి ఉంటుంది, కానీ ఆ విపరీతమైన భక్తి కొంత అడ్డదారులు తొక్కకుండా ఉండాలి. ఎందుకంటే వీరశైవము, వీర వైష్ణవం, ఇలాగా మా గురువే గొప్ప, ఇలా దెబ్బలాడే వాళ్ళు ఉంటారు, అలాంటి ఫెనటిక్ ఉండకూడదు. కానీ స్కార్పియన్లో అంటే వృశ్చిక రాశిలో ఆ ఫెనటిక్ రిలీజియస్ యాటిట్యూడ్ బాగా ఉంటుంది. ఇది క్రిస్టియానిటీలో ఉంటుంది. ఎందుకంటే ఈ సైను, దీని అధిపతి కుజుడు, దాని గుర్తైన ఎరుపు, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీలో బాగా ఉంటాయి. ఎరుపు ఎందుకు ఉంటుందంటే అందుకే వాళ్ళు యేసు రక్తము అన్నింటినీ, యేసు రక్తమే విజయము, లేదా ఇలా రక్తం గురించి ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు, ఆ ఎరుపు గురించి మాట్లాడతారు. ఫెనటిక్స్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అలాంటి ఫెనటిజం ఉండకూడదు, వాళ్ళు ఓపెన్గా ఉండాలి. ఇవన్నీ కూడా మనకు కన్యారాశి వృశ్చిక రాశి ప్రభావాల ద్వారా తెలుస్తాయి. ఈ రెండు రాశుల ప్రభావం మనం తెలుసుకోవడం వల్ల మనకు సాధకుడిగా మనకు ఒరిగేది ఏంటి అంటే మనం చేయగలిగింది ఏంటంటే భగవత్ సంకల్పం, అలాగే భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క యాక్టివిటీ, విల్, లవ్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ద లార్డ్, అవి ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తీకరించేవాడుగా వ్యక్తి తయారవుతాడు. అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి, భగవత్ సంకల్పము వ్యక్తీకరించగలడు, భగవత్ జ్ఞానాన్ని వ్యక్తీకరించగలడు, ఆయన పనుల్లోనూ పాల్పంచుకోగలడు. అంటే ఒక సాధారణ వ్యక్తి ఒక పరమగురువుగా ఎదుగుతాడు. అలాంటి పరమగురువుగా ఎదగగలిగే స్థితిని మనకు ఇవి కన్యా వృశ్చిక రాశుల సింబల్స్ని ధ్యానం చేస్తే వస్తుంది. రోజు ఒక టైం పెట్టుకొని వాటిని సింబల్స్ని ధ్యానం చేయాలి. అలాగే ఈ వీటి అర్థం మళ్ళీ చెప్పుకుందాం, అంటే విల్, లవ్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ అనే వాటిని అర్థం చేసుకోగలడు, వాటిని వ్యక్తీకరించే స్థితికి సాధకుడు చేరుకుంటాడు. అంటే మళ్ళీ చెప్పుకునేదే సప్తర్షులు, సిరియస్, సప్తమాతృకులు, వీటి నుంచి వచ్చే శక్తిధారల్ని గ్రహించి వాటిని అందరికీ పంచేవాడుగా తయారు కాగలడు. అది మనకు కన్యారాశి, వృశ్చిక రాశి వాటి వల్ల వచ్చే ప్రభావం అన్నమాట. అలాగే ఈ సందర్భంలో ఇంకొకటి చెప్పుకోవాలి, భగవంతుడి సంకల్పం మనకు ఎలా కనిపిస్తుంది, అలాగే భగవంతుడి ప్రేమ మనకు ఎలా కనిపిస్తుంది అంటే, ఇంగ్లీష్లో రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. ద విల్ ఆఫ్ గాడ్ మూవ్స్ ద వరల్డ్స్. ద విల్ ఆఫ్ గాడ్ మూవ్స్ ద వరల్డ్స్. ఈ లోకాలన్నిటినీ పరిభ్రమించప్పు చేసేటట్టుగా చేసేది ఎవరంటే భగవంతుడి యొక్క సంకల్పము. ఇవన్నీ ఫలానా కక్షలో జరగాలి, ఫలానా టైం వరకు జరగాలి, ఫలానా పని చేయాలి, ఇవన్నీ అని భగవంతుడి సంకల్పము నిర్ణయిస్తుంది అన్నమాట. దాని ప్రకారం అవన్నీ తిరుగుతూ ఉంటాయి. తిరగటం అని ఎందుకో కూడా చెప్పుకున్నాం. అలాగే ద లవ్ ఆఫ్ గాడ్ డిటర్మిన్స్ ద రిజల్ట్స్. భగవంతుడి ప్రేమ ఫలితాలని నిర్ణయిస్తుంది. ద లవ్ ఆఫ్ గాడ్ డిటర్మిన్స్ ద రిజల్ట్స్, వైల్ ద విల్ ఆఫ్ గాడ్ మూవ్స్ ద వరల్డ్స్. విల్ ఆఫ్ గాడ్ మూవ్స్ ద వరల్డ్స్ అంటే, ఇప్పుడు మనకు డైనమో పెట్టాం, డైనమో పెట్టి గిర్రం తిప్పుతుంటే ఏమవుతుందంటే గాలిలో తిరుగుతూ ఉంటుంది, అది దాంట్లోంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఎలక్ట్రిసిటీని మనం నెగిటివ్ పాజిటివ్ అలా తీసుకుని రకరకాల పనులకి వాడుకుంటున్నాం మనం నిత్య జీవితంలో. ఇది ఎలా వచ్చింది అంటే, భగవంతుడు ఈ లోకాలని, హీ మూవ్స్ ది వరల్డ్స్, లోకాలన్నింటినీ ఆయన గమనం కలిగించాడు. జగత్ అంటే జ అంటే పుట్టి, గ అంటే గమనము కలది. ఈ జగత్తును సృష్టించిన వాడు భగవంతుడు తన సంకల్పశక్తితో సృష్టించాడు. అలా తిరగకపోతే ఏమన్నంటే భూమి మీద ప్రాణశక్తి తయారు కాదు. సూర్యుడి చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం వలన ఏమవుతుందంటే, ఇండక్షన్ కాయిల్లో ఎలాగైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందో అలాగా ఈ భూమి వాతావరణం మీద ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే, వర్షం పడినప్పుడు పిడుగులోంచి వచ్చే ఎలక్ట్రిసిటీ భూమి మీద దిగి ఈ వీటి వల్ల ఏమవుతుందండి, భూమి ప్రాణవంతం అవుతుంది, లైఫ్ ఎనర్జీస్ అన్నీ భూమికి అందుతాయి. అప్పుడు ఈ భూమి మీద పిడుగుపట్టినప్పుడల్లా కొంతమంది జీవులు పుడతారన్నమాట. కొంతమంది జీవులు భూమి మీదకి రావడానికి ఎలక్ట్రిసిటీ ద్వారా ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. అసలు ఎలక్ట్రిసిటీ ఉండేనే మనం బతకగలం. దాన్ని మనం ఏమనుకున్నాం, ప్రాణము అన్నాం. సైంటిస్టులు ప్రాణంలో కొన్ని భాగాల్లో ఒక భాగాన్ని పట్టుకున్నారు, అదేంటంటే ఎలక్ట్రిసిటీ, ఇంకోటి మ్యాగ్నెటిజం, ఇంకోటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలాగ ఆరు రకాలు, వీటన్నిటికీ ఒక పేరు, పేరు అగ్ని. అగ్నికి ఆరు రకాల పనులు ఉంటాయంటారు. ఆరు రకాల్లో మనం సైంటిస్టులు కొన్ని పట్టుకున్నారు, మనం శాస్త్రంలో ఇంకా ఎక్కువ తెలుసుకున్నాం వాటిని. కానీ ప్రస్తుతం అగ్ని గురించి కాకుండా మనం మాట్లాడుకునేది ఏంటంటే, ద విల్ ఆఫ్ గాడ్ మూవ్స్ ది వరల్డ్స్. భగవంతుడి సంకల్పశక్తి లోకాలని తిప్పుతూ ఉంటే దానివల్ల వచ్చిన ప్రాణం వల్ల ఏమవుతుందంటే జీవులు పుడతాయి. ఈ జీవులు పుట్టడం తర్వాత ఏమవుతుంది, దీని అంతటికీ రిజల్ట్ ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇదంతా క్లాస్ చెప్పడం వల్ల దీనికి పర్యవసానం ఏంటి, ఫలితం ఏంటి, రిజల్ట్ ఏంటి అంటే, అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, మనం ఇదిగో ఈ నాలెడ్జ్ డిస్సిమినేట్ చేసుకోవాలి, ఈ నాలెడ్జ్ని మనం పంచుకోవాలి ఒకళ్ళకొకళ్ళు, ఈ నాలెడ్జ్ వల్ల ఉపయోగం ఉంది అని తెలుసుకోవడం, దాన్ని అందరికీ చెప్పాలనో లేకపోతే ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవాలని, ఆ దానికి కారణం వెనకాల ఏంటంటే, ఒకటి గురువు యొక్క పని అని చెప్పిన ఆ పని మీద మనకు ప్రేమ లేకపోతే చెయ్యం. అలాగే అంటే ప్రేమ ఉంది కాబట్టి ఈ పని, దీనికి రిజల్ట్ ఇది అని తెలుస్తున్నట్టుగానే భగవంతుడి యొక్క ప్రేమ వల్ల రిజల్ట్స్ అనేవి ఫిక్స్ అవుతాయి. ఈ ప్రేమ వల్ల కొన్ని కొన్ని చిత్రమైన కూడా జరుగుతాయి. దీనికి ఎలా తెలుసుకోవచ్చు అంటే, భగవద్గీతలో మనకు కృష్ణుడు యుద్ధం చేయను అని చెప్పినప్పుడు, సారీ, కృష్ణుడికి అర్జునుడు యుద్ధం చేయను అని చెప్పినప్పుడు కృష్ణుడు మొట్టమొదట సాంఖ్యయోగంలో ఏం చెప్తాడంటే, ఈ శరీరం కాదు నువ్వు ఆత్మవి, అది చావులేదు, దానికి నయనం చిందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక నచైనం క్లేదయం త్యాగో న శోషయతి మూర్ఖ అది చెప్తాడు. అలాగే చచ్చిపోవడానికి దాని గురించి బాధపడక్కర్లేదు, చచ్చిపోయిన దాని గురించి ఏడవక్కర్లేదు, తెలియని వాళ్ళు ఈ పని చేయరు. గతాను గతాసు నగదాసూశ్చ నాను సూచంతి పండిత, పండితులైన వాళ్ళు బాధపడరు, ఇలాంటివన్నీ చెప్తాడు. చెప్పి జ్ఞాన విజ్ఞాన యోగాలు, కర్మయోగం, కర్మ సన్యాసం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి విశ్వరూపాన్ని చూపిస్తాడు. విశ్వరూపాన్ని చూపించినప్పుడు ద విల్ ఆఫ్ గాడ్ డిటర్మిన్స్ ద రిజల్ట్స్ అంటే, అక్కడ ఒక మాట కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. ఎలాగ విల్ ఆఫ్ గాడ్ మూవ్స్ ది వర్ల్డ్స్, లవ్ ఆఫ్ గాడ్ డిటర్మిన్స్ ది రిజల్ట్స్. డిటర్మిన్స్ ది రిజల్ట్స్ అనేది 11వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు, ఈ భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, జయద్రథుణ్ణి వీళ్ళందరినీ నేను ఇదివరకే చంపేశాను. వాళ్ళు చచ్చిపోయారు ఇదివరకే, కాబట్టి నువ్వు నిమిత్త మాత్రంగా ఉండి బాణాలి అంతే, దానివల్ల నీకు కీర్తి వస్తుంది అని చెప్తాడు. అదే మయ్యైవేతే నిహతాహ పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నేను వీళ్ళందరినీ ఇదివరకే చంపేశాను, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండి ఓ సవ్యసాచి బాణాలు యుద్ధం చేయి. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం ధాన్యానపి యోధ వీరాన్ మయా హతస్త్వం దహిమా వ్యధిష్ట యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. వీళ్ళందరితో యుద్ధం చేసి వీళ్ళందరినీ ఇదివరకే నేను సంహరించానని చెప్తాడు. అంటే భగవంతుడు ఎప్పుడెప్పుడు ఉదయిస్తాడు, ఎప్పుడెప్పుడు భూమి మీద అవతరిస్తాడో చెప్పాడు ఆయన. పరిత్రాణాయ సాధూన వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మ సంస్థాపనార్థం కోసం వచ్చిన ఆయన రిజల్ట్స్ అన్ని ముందరే ఎదురుగుండా పెట్టుకుని తన ప్రేమ వల్ల వస్తాడు. కాబట్టి దాన్ని అన్ఆల్టర్బుల్, దాన్ని మనం ఏం చేయలేము, మనం ఏం చేయలేము అని తెలిసినప్పుడు మరి తెలుసుకోవడం ఎందుకండి అంటే, అక్కడే ఉంది అసలైన విషయం ఏంటంటే, రిజల్ట్స్ ముందరే నిర్ణయించబడ్డాయి. మరి ఇది కూడా గురువుగారి జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఎంత బాగా ఉంటుందంటే ఈ మొత్తం గురువుగారి జీవిత చరిత్రలో మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది అని ప్రపంచంలో ఉన్న ప్రముఖ జ్యోతిష్యులందరూ కూడా నిర్ధారించారు. వాళ్ళ భవిష్యవాణి నిజమే, అలాగే పురాణాలు చెప్తున్నాయి. కలాద ఇంకో ఆయన ప్రొఫెసీస్ ఉన్నాయి కొన్ని కొన్ని, చాలా ఫ్రెంచ్ ఆయన చెప్పినవి ఇవన్నీ, వాటి ప్రకారం అంతా రైటే. కానీ అక్కడ ఒక మాట వేస్తారు గురువు గారు, అది ద లవ్ ఆఫ్ గాడ్ డిటర్మిన్స్ ద రిజల్ట్స్. మనిషి ప్రేమ, తన ప్రాణం పోయినా సరే తన భక్తుడో లేకపోతే తన వాళ్ళను లేదా తను నమ్మిన వాళ్ళను ఎలా రక్షిస్తుందో, బాబా గారు ఎలా అయితే ఒక కాలిపోతున్న అదే కొయ్యిలో పడిపోతున్న అమ్మాయిని రక్షిస్తారు పాపని చేయి కాలుతుంది, ఇలాంటిదే చేశారు మాస్టర్ ఒకసారి ఒంగో కాకివాయిలో. ఎవరో వంట వండుతుంటే పెద్ద గుండికి పడిపోయింది, వేడివేడి నీళ్ళు కాలు పడిపోతున్నాయి వాళ్ళ మీద, అప్పుడు ఇలా అన్నారు ఇక్కడ కూర్చుని అనేసరికి ఈయన చేయి అంతా కాలిపోయింది, అక్కడ వాళ్ళు బాగున్నారు. మేము చూసాం ఇది కాకివాయిలో జరిగిన, కిషోర్ కూడా ఉన్నాడేమో అప్పుడు, అప్పుడే కిషోర్కి ఒకటి చెప్తే భయపడి ఆయన చెప్పాడు మళ్ళీ పరిగెట్టి. అలాగా ఎస్ గుర్తుంది కదా, అది చెయ్యి కాలిపోయింది పాపం, అదంతా చక్కగా ఆయింట్మెంట్ రాసి ఇంచుమించి 5-6 రోజులు బాధపడ్డది దాంతో. కానీ అక్కడ వాళ్ళకి ఏమీ అవ్వలేదు, గుండెకి నీళ్లు పడ్డా ఏమీ అవ్వలేదు. అలాగా ద లవ్ ఆఫ్ ద గాడ్ డిటర్మిన్స్ ద రిజల్ట్స్. అక్కడ క్యాంప్ పెట్టాం, ఆ క్యాంప్లో ఏమేమి జరగాలి, ఈ క్యాంప్ యొక్క పర్యవసానం ఏంటి, అది అన్నీ ఆయన ముందరే తెలుసు. దాంట్లో ఏమైనా అడ్డుపడుతూ ఉంటే ఆయన ఆ రిజల్ట్కి ఎగ్నిస్ట్గా ఏమి జరగకుండా ఒకవేళ ఇబ్బంది అయినా తను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా, కృష్ణుడు యుద్ధంలో తన ప్రతిజ్ఞని పక్కన పెట్టి భీష్ముడి మీద యుద్ధానికి వెళ్తాడు, ఎందుకంటే ధర్మ సంస్థాపన కోసం. అలాగే షిరిడీ బాబా కూడా ఒక అమ్మాయిని రక్షిస్తారు పాపను, చేయి కాలుతుంది ఆయన కూడా. అలాగే ఆ తాత్యాన్ని రక్షించడానికి ఆయన శరీరమే వదిలేస్తాడు. మహాత్ములు శరీరం వదిలేశారంటే వాళ్ళకి ఏదో అనారోగ్యం వచ్చింది, ఒంట్లో బాగలేదు కాదు, ఎవరినో రక్షించాలంటే తప్పకపోతే ఇంక వీళ్ళు ఈ శరీరం వదిలేస్తారు. ఆ రకంగా భగవంతుడి యొక్క ప్రేమ మనకు ఎలా తెలుస్తుందంటే గురువుల జీవిత చరిత్రలో తెలుస్తుంది. గురువుగారి జీవిత చరిత్రలో ఇది ఎలా ఉంటుందంటే, మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని అందరూ చెప్పినా నా దగ్గర ఉన్న గాయత్రి మంత్రశక్తితోటి అది జరగనివ్వను, ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి నాశనం అవడానికి వీలు లేదు అని ఖరాఖండిగా చెప్తారు. అది ఆయన యొక్క ప్రేమ. భగవంతుడు అంటే గురువే, మళ్ళీ భగవంతుడు ఒకడు, గురువు ఒకడు, ఇద్దరు లేరు. భగవంతుడు అన్న, గురువు అన్న, పరమాత్మ అన్న ఒక్కరే. కాబట్టి నేను భగవంతుని చూశానా అని మనం ఎవరం కూడా, ఇది వింటున్న వాళ్ళు కానీ పరిచయం ఉన్నవాళ్ళు కానీ ఎవరు ప్రశ్నించుకోకర్లేదు. మీరందరూ ప్రతి క్షణం చూశారు భగవంతుడిని, ఆయనతో కలిపి నడిచారు, ఆయనతో ఆడుకున్నారు, ఆయనతో జోకులు వేశారు, ఆయన తిడితే మీరు తిన్నారు, లేకపోతే మీరు కూడా ఆయన ఉండొచ్చు, రకరకాలుగా ఆయనతో కలిసి నడిచారు, అంతే, అనుమానం లేదు. అది గుర్తుపెట్టుకుని గురువుగారు ఏ రకంగా మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి వీలు లేకుండా నా శక్తిని ఉపయోగిస్తానని చెప్పారు. అలాగే ప్రతి అవతారంలోనూ భగవంతుడు ఆ అష్యూరెన్స్ ఇస్తాడు. గురువుగారి గురించి పద్మపురాణం అనుకుంటా, దాంట్లో ఉంటుంది, ఒక అవతారంలో నేను మనుషుల మనస్సులు మారుస్తాను అని ఉంది. సీక్రెట్ డాక్టర్లో కోట్ చేస్తుంది బ్లావెట్స్కి ఈ ఇది ఒక పేరాలో. అది మాస్టర్కి ఒకసారి చదివి వినిపించారు. గురువుగారు చూశారు, గురువుగారి గురించి సీక్రెట్ డాక్టర్లో ఉందండి మాస్టర్ అని, కరెక్ట్ బాగుంది అన్నారు. అలాగా మనకు సీక్రెట్ డాక్టర్లో పద్మపురాణంలో ఉన్న విషయం, ఒక అవతారం వస్తుంది భూమి మీద, అది మనుషుల మనస్సుల్ని మారుస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ రకంగా స్కార్పియోలో ఏమవుతుందంటే, అంటే వృశ్చిక రాశి ప్రభావంలో, సారీ వృశ్చిక రాశి ప్రభావంగా ద విల్ ఆఫ్ గాడ్ డిటర్మిన్స్ ద రిజల్ట్స్, అది మనం చెప్పుకుంటాం. అందుకని మనకు ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఎలా అవుతాయి ఏమిటి అని భయం అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రేమ అలాంటిది అనమాట, తీసి పక్కన పెడతారు, ఏం ఇబ్బంది లేకుండా. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఒక సాధకుడిగా మనం చెయ్యాల్సింది ఏమిటి, మన బాధ్యత ఏమిటి? నిజమే బోళంత జ్ఞానం ఇచ్చారు గురువు గారు, అన్ని 3500 పుస్తకాలు రాశారు. గాయత్రి మహావిజ్ఞానం, కుండలిని విజ్ఞానం, సూక్ష్మీకరణ సాధన, పంచవీరభద్ర సాధన, పంచకోశ, ఇలాగ ఎన్నంటే అన్నీ. మరి అవన్నీ మనం వాడుకుంటున్నామా? అలాగే రామకృష్ణ మాస్టర్ గారు బోల్డ్ని ఇచ్చారు, అవన్నీ వాడుకుంటున్నావా? వాడుకోవడం అంటే ఏంటి అసలు? ఊరికే పుస్తకాలు చదివి పక్కన పెట్టమా? అంటే దీనికి ఒక మాట, లాస్ట్ టైం ఒక క్లాస్లో చెప్పుకున్నాం, అప్పుడు ఒకళ్ళు అడిగారు కూడా ఒక క్వశ్చన్, ఎవరు అడగలే కానీ ఒకళ్ళు అడిగారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాన్ని చివరి ఈ హాఫ్ అన్ అవర్లో కంటిన్యూ చేద్దాం. అదేంటంటే, అసలు ఈ ఇసోటరిక్ అస్ట్రాలజీ అంటేనే ఏమిటి అని మొట్టమొదట క్లాసులో చెప్పుకున్నాం, లేకపోతే 2వ క్లాసులో. సృష్టిలో అనేకమైన శక్తిధారలను ప్రవహించే శక్తి కేంద్రాలు ఉన్నాయి. మన సోలార్ సిస్టమ్ అంటే మన సౌర కుటుంబంలో ఉన్నాయి, సౌర కుటుంబాన్ని అవతల ఉన్నాయి. వాటి నుంచి వచ్చే శక్తిధారల్ని ఒకడు రిసీవ్ చేసుకోవాలంటే కొన్ని చెప్పారు. అవేంటంటే, కాన్షియస్నెస్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద వెహికల్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే సాధకుడి శరీర పరిస్థితి ఏమిటి. 2, అపాన్ దేర్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్, అది ఎంతవరకు అభివృద్ధి చెంది ఉంది. అలాగే అపాన్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఇండివిజువల్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద ఎనర్జీస్ అండ్ ఇంపల్సెస్ విచ్ ఆర్ రీచింగ్ హిమ్. ఇది 3 పాయింట్లు. దీంట్లో ఇవాళ చెప్పుకునేది అనమాట దీని గురించి. అదేంటంటే, ద వెహికల్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ వెహికల్ ఆఫ్ కాన్షియస్నెస్ మన శరీరమే. మనకు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్న ఓ భౌతిక శరీరం ఉంది. ఒక గిన్నెలో ఇంకో గిన్నె, ఇంకో గిన్నెలో ఇంకో గిన్నె, ఇంకో గిన్నెలో ఇంకో గిన్నె పెడితే ఎలాగ గిన్నెలో గిన్నె ఉంటాయో అలాగే భౌతిక శరీరం ఎలా ఉందో అలాగే ఉంటుంది అన్నమయ కోశం. తేడా ఏముండదు, ఉల్లి పొరల్లాగా అనమాట. నెక్స్ట్ ఉల్లిపై పొర తీస్తే ఉంటుంది, మళ్ళీ అదే ఉంటుంది, మళ్ళీ తీస్తే ఉంటుంది, అదే ఉంటుంది అలాగా. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాం, ద పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్. పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో వాళ్ళ కుల, మత, వర్ణ, లింగ భేదాలు లేకుండా అందరికీ సహస్రారం నుంచి మూలాధారం వరకు 7 చక్రాలు ఉంటాయి. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి వాటి పేర్లు తెలుసు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, నాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇవి ఎలా ఉన్నాయి ఈ చక్రాలు, ఈ 7 చక్రాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద సృష్టిలో వస్తున్న అనంతమైన ఆ దివ్య శక్తుల్ని ఒక వ్యక్తి గ్రహించగలిగే స్థితిలో ఉన్నాడా లేదా అనేవి తెలుస్తుంది. ఎలా ఉన్నాయి మనకు ఎలా తెలుస్తుంది అంటే, అవి బాగా జాగ్రత్తగా ఉన్నాయా, అంటే యాక్టివ్గా ఉన్నాయా, లేకపోతే పాసివ్గా నిద్రపోతున్నాయా, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే దానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఈ 7 చక్రాలు యాక్టివ్గా ఉన్నాయా పాసివ్గా ఉన్నాయా అంటే గుర్తులు ఏంటంటే మనలో శాంతి ఉందా లేదా, అలాగే మనం మన గురించి ఆలోచించుకుంటాం, స్వార్థం గురించి పరమార్థం గురించి ఆలోచిస్తాము, అలాగే మనలో సంకుచితమైన స్వార్థపరమైన ప్రేమ ఉందా, లేకపోతే అందరి గురించి ఆలోచించే విశాలమైన దివ్య ప్రేమ ఉందా లేదా, అలాగే మన వాక్కు అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంటుందా లేదా, లేకపోతే ఇబ్బంది పెట్టేట్టుగా ఉందా, కఠినంగా ఉందా, మనలో సహనం ప్రేమ కరుణ, కరుణ అనేది అమృతత్వానికి గుర్తు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇది కూడా మళ్ళీ అమృతత్వం అంటే మనం శంబళలో ఇచ్చిన వాటిల్లో మృత్యుంజయత్వము అమృతత్వము, రోగరహిత జీవనము, వృద్ధాప్యం లేకుండా ఉండడం అమృతతత్వం. ఆ అమృతతత్వం అనేది సాధన చేసినప్పుడు ఎలాగ మనలో ఉద్భవిస్తుంది అంటే కరుణగా వస్తుంది. గురువు గారు చెప్తారు ఆయన జీవచరిత్రలో, జగన్మాతను నేను నాలోకి కరుణగా ఆహ్వానించాను. అన్నిటికంటే చాలా సులభంగా మనం అమ్మవారిని మనలోకి ఆహ్వానించుకోవడానికి వీలైనది కరుణ. కరుణ అంటే ఏంటి, అయ్యో తోటి వాళ్ళు అందరూ బాధపడుతున్నారే, వీళ్ళని ఎలాగ నేను సేవ చేయగలను అని ఆలోచించడం కరుణ. అంటే నేను నన్ను అందరూ చాలా పెద్ద సిద్ధ పురుషుడు అనుకుంటారు, వాళ్ళకి తెలియదు నేను ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపాను, నా దిండు తడిసిపోయింది కళ్ళనీళ్ళ తోటి అని రాసుకున్నారు ఆయన జీవితచరిత్రలో. అది కరుణ అంటే హ్యాపీగా ఇప్పుడు నేను మీ ఎదురుగుండా కాకపోయినా నటి ఒక కంప్యూటర్లో చెప్తూ ఆ తర్వాత ఏసీ వేసుకు పడుకోవడం ఇవన్నీ కరుణ కింద వస్తాయంటే ప్రావు. అంటే నిజంగా అలా బాధపడాలంటే బాధపడటం అందరికీ చెప్పక్కర్లేదు, మనసులో ఉండాలి, వాటికి సంబంధించిన పనులు చేయాలి. అది కరుణగా అమ్మవారి నామాల్లో చాలా ప్రముఖమైన నామం ఏంటంటే సాంద్ర కరుణాయై నమః, అంటే సొలిడిఫైడ్ అంటే ఘనీభవించిన కరుణామూర్తి జగన్మాత. కాబట్టి ఎవరి దగ్గర కరుణ ఉంటుందో అక్కడ జగన్మాత ఉంటుంది, అక్కడ అమృతతత్వం ఉంటుంది, వాళ్ళకి ఏ రోగం రాదనమాట. అది కరుణలో ఉన్న ఒక మ్యాజిక్. మనలో ఆ కరుణ ఉందా, ప్రేమ ఉందా, సహనం ఉందా, శాంతి ఉందా, పరమార్థం ఉందా, ఇవన్నీ ఉంటే మనం మన చక్రాలన్నీ జాగృత స్థితిలో ఉన్నట్టు. ఇవి కాకుండా దీని వ్యతిరేక లక్షణాలు ఉంటాయి, అవి నిద్రావస్థలో ఉన్నట్టు. నిద్రావస్థలో ఉంటే నిద్రపోతున్న వాడికి పాఠం చెప్తే ఏమింటాడు, నిద్రపోతున్న వాడికి ఏమి అర్థం కాదు, మొద్దు. అలాగే ఈ చక్రాలన్నీ నిద్రపోతుంటే సృష్టిలో శక్తుల్ని ప్రసరిస్తున్న కేంద్రాల నుంచి వచ్చే ఆ శక్తిధారల్ని అవి గ్రహించలేని నిద్రాస్థితిలో ఉంటాయి. మూలాధారం మొదటిది. మూలాధారంలో ఏంటంటే ఈ మూలాధారం ఎప్పుడు కూడా ఏం పనిచేస్తుంటుంది, ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద దీనికి కంట్రోల్ ఉంటుంది. అందుకని ఈ మూలాధారంలో ఉన్న గుణాలు ఏవై ఉంటాయంటే వాటికి సంబంధించిన ఆలోచిస్తూ ఉంటారు. కామేంద్రియము అంటే రిప్రొడక్టివ్ అండ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్, ఎంతసేపు చూసినా ఇంద్రియ సుఖం అనుభవిద్దాం అనే ఆలోచన ఉంటే కనుక ఆ చక్రం జాగృతం కానట్టు. ఇది మూలాధారం. మూలాధారం అంటేనే అర్థం మూలమైన ఆధారం, అక్కడ గణపతి ఉంటాడు. ఈ అనంతమైన దివ్య శక్తులన్నీ మనలోకి వచ్చిన తర్వాత అవి ఎక్కడికి ప్రయాణిస్తాయంటే సహస్రాల నుంచి వరుసగా ఆజ్ఞ, విశుద్ధి, అనాహారం, మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం వరకు వెళ్తాయి. వెళ్ళి ఏం చేస్తాయంటే పైనుంచి వచ్చిన ఆ శక్తి మూలాధారంలో ఒక డార్మెంట్ స్టేట్లో అంటే నిద్రాస్థితిలో ఉన్న కొండల్ని జాగృతం చేసి దాన్ని మెల్లిగా పైకి తీసుకొచ్చి సహస్రాలలో ఉన్న పరమాత్మతో కలుపుతుంది. అప్పుడు ఇద్దరు శివుడు శక్తి ఏకమవుతారు అన్నమాట. సహస్రారంలో శివుడు ఉంటాడు, మూలాధారంలో శక్తి ఉంటుంది. కానీ మూలాధారంలో ఉన్న శక్తిని మనం సరిగ్గా వాడుకోవటం లేదు, ఇంద్రియ లోలత్వంలోకి వెళ్ళిపోయాం. ఎప్పుడు ఇండల్జెన్స్ ఇన్ సెక్స్, గ్రాటిఫికేషన్ ఆఫ్ డిజైర్స్ వీటిల్లో ఉంటే ఆ మూలాధారంలో ఉన్న శక్తి పనిచేయనట్టు, మూలాధారం యాక్టివ్గా లేనట్టు. అలాగే స్వాధిష్టానం. స్వాధిష్టానం ఏంటంటే ఎంతసేపు చూసినా ఆ రకరకాల రుచులన్నీ తిందాం, రసం కదా దీనికి సంబంధించి, ఎప్పుడు కూడా తిండిపోతుంది అనమాట, అవి తిన్నా ఇవి తిన్నా ఎప్పుడు మేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మనకు ఏ రకమైన జాగృతి జరగనట్టు గుర్తు. మరి మొదటిదానికి ఏం చేయాలి, వాటిలోంచి బయటికి రావాలంటే, అలాగే స్వాధిష్టాన చక్రం నుంచి బయటికి రావాలంటే మోహం లేకుండా ఉండాలి. మోహం లేకుండా ఉండటం అంటే అర్థం సరిగ్గా అర్థం చేసుకోవడం, తప్పుగా అర్థం చేసుకోవడాన్ని మోహం అంటారు. అంటే నీటిలో బింబం చూస్తే ఎలాగైతే అది నిజం కాదు, అలాగే వీడు కూడా నిజం కాని దాన్ని నిజం అనుకుని దాన్ని వెంట పడుతుంటుంది. దీనికి ఏం చెప్తారంటే ఒక్కొక్కకి ఎముక దొరికిందనమాట, ఆ ఎముక కొంచెం అలా నాకుతూ ఉంటే దాంట్లోంచి ఏదో వస్తున్నట్టుగా అనిపిస్తుంది దీనికి ఎవరికి కుక్క. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఆ ఎముక నాలుకని కోసేస్తూ ఉంటే నాలుకలోంచి నెత్తురు వస్తూ ఉంటుంది. ఆ నెత్తురు అది మింగుతూ భలే రుచిగా ఉంది అనుకుంటూ ఇంకా 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 నాలుకని కోసుకుంటూ ఉంటుంది. ఆ ఎముక కోస్తూ ఉన్నా సరే దీనికి తెలియక నిజంగా ఏదేదో మంచి రుచి తింటున్నాను అనుకుంటూ కుక్క చివరికి ఏమవుతుంది, నెత్తురు అంతా పోయి చచ్చిపోతుంది. అలాగే మనిషి కూడా ఈ కామ వాసనల్లో పడి తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది, వాటి నుంచి బయటికి రావాలి. అప్పుడు అది అలాగా మూలాధారం స్వాధిష్టానం జాగృతం అవుతున్నట్టు గుర్తు. అలాగే మణిపూరక చక్రంలో ఏంటంటే రూపం అక్కడ అది చూద్దాం ఇది చూద్దాం అక్కడ చాలా అందంగా ఉంది. ఇప్పుడు అందం అనేదానికి ఎవరి డెఫినేషన్ వాడిది, మనిషి చూసిన తర్వాతే దాని గురించి అట్రాక్ట్ అవుతాడు. కాబట్టి రూపం అనేదాన్ని వలలో పడిన వాడు ఏమవుతాడంటే మిగతా రెండు చక్రాల్లోకి పడిపోతాడు. చూడటానికి అందంగా కనిపించేది తినేదైతే అబ్బా భలే ఉంది రుచిగా ఉంటుంది అని తిని చూస్తారు. అలాగే చూడటానికి బాగుంటే ఒకళ్ళు ఒకళ్ళు ప్రేమ పెళ్ళి ఇలాంటి వాటిల్లో ఉంటారు, తప్పు కాదు అది. కాకపోతే దాంట్లో ఇండల్జ్ అవ్వటం తప్పు, అవన్నిటికీ కారణం చూపులతోనే మొదలు. ఇక్కడ దాని మీద మనకు కంట్రోల్ ఉండాలి. తర్వాత అనాహత చక్రం, ఇది దీంట్లో ఏంటంటే పనులు చేయటం. ఈ పనులు చేయటంలో ఏంటంటే మన సొంతం కోసం పనులు చేసుకోవడం. కొందరు పనులు చేస్తారు తప్ప మాస్టర్ పని చేసినాడు మేము, కానీ మేము యజ్ఞం చేయాలంటే మాకు వెయ్యినోడు పదహారులు ఇవ్వాలి ఇస్తే చేస్తాం, మీ ఇంటికి వచ్చి యజ్ఞం చేయించాలా మాకు ఇంత డబ్బు ఇవ్వాలి, ఇవన్నీ చేయడానికి మంచి పనులే. కానీ దాని వెనకాల ఉన్నది మళ్ళీ మోటివ్ రాంగ్, అలా ఉంటే కుదరదు. నెక్స్ట్ విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రంలో ఏంటంటే చెవి వస్తుంది, ఇక్కడ చెవికి ఇంపైన వినటం. చెవికి ఇంపైన వినటం అంటే ఏంటి, చెడు మాటలు చెప్పుకుంటుంటే ఇంపుగా వింటారు అందరు, ఒకళ్ళని చాడీలు చెప్తుంటే ఇంపుగా వింటారు. నిన్న మనం చెప్పుకున్నాం సత్యం అంటే పరోక్షంగా ఇంకోళ్ళ గురించి ఇంకొకళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి ఏ రకమైన కామెంట్స్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు లేనప్పుడు వాడి గురించి చెడ్డే చెప్పుకుంటారు, ఇప్పుడు ఆ వినేవాడు కూడా అబ్బాయి ఎంత బాగుందని వింటూ ఉంటుంది, అది తప్పు, అలా చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే మనం విశుద్ధి చక్రాన్ని జాగృతం చేయనట్టు సరిగ్గా ఉపయోగించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో ఉంచినట్టు అవుతుంది. ఆ తర్వాత ఆజ్ఞాచక్రం వస్తుంది. ఇక్కడ ఆజ్ఞాచక్రంలో ఏంటంటే మామూలు వాళ్ళకి ఆజ్ఞాచక్రం ఏం పనిచేయవు, ఇంతవరకే ఉంటాయి. ఆజ్ఞాచక్రం అంటేనే ఆజ్ఞ, గురువు నుంచి వచ్చే ఆర్డర్ని తీసుకోవటం, దాన్ని పాటించడం, అది ఆజ్ఞాచక్రం. అలాగే తర్వాత సహస్రారం, ఇక్కడ అంతా ఉండేది పరమ ప్రశాంతమైన జ్ఞానం, అందుకంటే సహస్రారం లేవుంటాం. కాబట్టి ఆజ్ఞా సహస్రారాలు లేవుంటాం. ఆ కింద ఐదిట్లోనే మనకు పంచేంద్రియాలకి, పంచ కర్మేంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి కనెక్షన్ ఉండి మనం రకరకాల బాధలు పడుతూ వాటిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ వీటిని సరిగ్గా పనిచేయించుకోవడానికి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనలో సహనం, శాంతి, ప్రేమ, కరుణ, దయ, అలాగే ఇంద్రియ సంయమనం, వాక్ సంయమనం, సమయ సంయమనం ఇవి చెప్పుకున్నాం, అవి ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే ఈ చక్రాలన్నీ జాగ్రత్త స్థితిలో ఉంటూ విశ్వంలోంచి వచ్చిన శక్తిధారలను మనం రిసీవ్ చేసుకోవడానికి వీలుగా అవుతాయి. దీనికి ఇంకా ఏమన్నా ఉందా అంటే సమర్థ సద్గురు స్పర్శ సాధన అనేది మాస్టర్ అప్పుడు ఒకరోజు రాత్రి అంతా కూర్చుని మరుసటి రోజు పొద్దునే వచ్చి సీతారాం ఇదంతా చెప్తున్న రాసి ఉన్నారు, రాసి దాన్ని ప్రింట్ చేయించే కూడా ఆ పుస్తకంలో. మీ అందరి దగ్గర ఉందా సమర్థ సద్గురు స్పర్శ సాధన పుస్తకం? దాంట్లో ఈ చక్రాలకి ఏ చక్రానికి ఏ లక్షణం అలవాటు చేసుకోవాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ మాస్టర్ ఈకే గారి పుస్తకంలోంచి మనం రిఫరెన్స్ తీసుకుని రాసామన్నమాట. ఈ లెక్చర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సమర్థ సద్గురు స్పర్శ అనే పుస్తకంలో ఉన్న చక్రాల యొక్క లక్షణాలన్నీ చూసుకోండి. ఆ లక్షణాలు మనలో ఎంతవరకు అలవాటు చేసుకుంటామో ప్రయత్నం చేయాలి. అందుకని మెకానిజం, ద రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద మెకానిజం విచ్ రిసీవ్స్ ది కాన్షియస్నెస్ అనే దానికి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. దాంట్లో ద పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కూడా చెప్పుకుంటున్నాం. పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ కొందరికి ఎంతసేపు చూసినా నా ఇల్లు, నా సుఖం, నా వాళ్ళు ఇంతే ఉంటుంది, అంతకు మించి ఉండదు. దానివల్ల ఏమి, దానివల్ల ఏ రకమైన డెవలప్మెంట్ ఉండదన్నమాట. అలా కాకుండా మనం ఏం చెప్పుకుంటున్నామంటే నా సుఖం, నా లాభం, నా ఆహారం, నా నిద్ర, ఇలా చిన్న చిన్న భావాలు ఉన్నవన్నీ కూడా స్వాధిష్టానం జాగృతం కానట్టు గుర్తు. కానీ లక్కీగా ఏంటంటే వినేవాళ్ళందరూ కూడా ఆ స్థితిలో లేరని నేను అనుకుంటున్నాను. అలాగే రెండోది మణిపూరకం. మణిపూరకంలో ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి మనిషిని బాధ పెడుతూ ఉంటాయి. క్రోధం రాకుండా ఉండదు. కృష్ణుడు చెప్తాడు మూడు ఉన్నాయట నరకానికి ద్వారాలు, అవేంటంటే కామం, క్రోధం, భయం. అందరికీ ఉండింది భయం, భయం లేనివాడు ఉన్నాడు. అందుకని గురువుగారు మొదటి హిమాలయ యాత్రలో ఏం చెప్తారంటే భయం లేకుండా నిర్భయంగా హిమాలయాల్లో తిరిగే క్రూర మృగాల మధ్యలోంచి వెళ్ళాను, భయం అనేది పోయింది నా ఆలోచన. కాబట్టి ఎంతటి వాళ్ళకైనా భయం ఉంటుంది, ఆ భయం పోవాలి. అలాగే కామం పోవాలి, క్రోధం పోవాలి. ఇది చాలా కష్టం క్రోధం. ఈ క్రోధం పోవాలంటే ఏం చేయాలో కృష్ణుడు చెప్తాడు మీకు. భగవద్గీత 2వ అధ్యాయంలో చూడండి, అదేంటంటే ధ్యాయతో విషయాన్ పుంసహ అంటే ఒక విషయాన్ని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం. ధ్యాయతో విషయాన్ పుంసహ సంఘస్థేషు ఉపజాయతే, దానివల్ల ఆ విషయానికి మనకు ఒక సంఘం ఏర్పడుతుంది అంటే అటాచ్మెంట్. సంఘాస్సం జాయతే కామ, అటాచ్మెంట్ వచ్చిన తర్వాత అది నాకు కావాలి అనిపిస్తుంది. కామాత్ క్రోధో విజాయతే, కామం వల్ల ఏమవుతుందంటే అది దొరకకపోతే క్రోధం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, కోపం వల్ల ఏమవుతుందంటే మనిషి ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా చాలా చాలా తప్పుగా అర్థం చేసుకుంటాడు. సమ్మోహ స్మృతి విభ్రమ, దానివల్ల ఏమవుతుందంటే వాడు స్మృతి పోతుంది అంటే గుర్తుపోతుంది. నేనెవరు, నేను కోపం వస్తే మనిషిని కాదు అంటాడు కొంతమంది. నిజంగా అది కరెక్ట్, కోపం వస్తే మనిషే కాదు దయ్యం కూడా అవుతుంది. క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాద్ బుద్ధినాశ. స్మృతి పోతే ఎవరిందంటే బుద్ధి పోతుంది. అంటే ఏం చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ ఎగిరిపోతాయి. యుక్తాయుక్త విచక్షణ అంతా పోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఎవరికైతే బుద్ధినాశనం పొందిందో వాడికి పతనం తప్ప ఇంకోట్లేదు. అందుకని కామము క్రోధము ఒకదానికొకటి, కామం తల్లి అనమాట, క్రోధం పిల్ల. ఈ రెండింటికి కారణం ఏంటి, విషయాలని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం. అంటే కంటికి విషయం చూపు, ఒక రకమైన బొమ్మలు చూడటం, లేదా సినిమాలు చూడటం, లేదా సీరియల్స్ చూడటం, లేదా ఇంకేమో నెట్లో చూడటం, ఇవన్నీ కంటికి. చెవికేంటి, సినిమా పాటలు వింటాం, రాక్ కంట్రోల్ వింటాం, రకరకాల మ్యూజిక్ వింటాం, లేదా చాట్ చేయటం టెలిఫోన్లోనే, రకరకాల మాటలు మాట్లాడుకుంటాం, ఇంకా నోటికి రుచులు, రకరకాల రుచులు తింటాం, వాసన రకరకాల సెంట్లు వాసన చూడటం, అలాగే స్పర్శ మెత్తగా ఉంది, చల్లగా ఉంది, గరుగ్గా ఉంది, గుచ్చుగుడ్డ ఉంది, హాయిగా ఉంది, బాగా బ్రహ్మాండంగా ఉంది. అన్నిటికంటే ఏంటంటే మనిషికి ఇంకో మనిషి స్పర్శ అనేది బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే స్పర్శ సుఖం, ఈ రకరకాల వాటితోటి ఆలోచనలతోటి ఏమవుతుందంటే అది మళ్ళీ కావాలి అనిపిస్తుంది. అది కావాలి అనిపించినప్పుడు అలా దాంతో అటాచ్మెంట్ ఇస్తుంది. అటాచ్మెంట్ వచ్చినప్పుడు దొరక్కపోతే కోపం వస్తుంది, అది కోపం. కోపం వల్ల అంటే కోరిక వల్ల కోపం వస్తుంది, కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఇవన్నీ కూడా మనకు మణిపూరక చక్రంలో ఉంటాయి. ఆశలు, కోరికలు తీవ్రంగా, లోభాది ఆవేశాలు, వర్తులు, కామ క్రోధాదులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది మణిపూరకంలో మన బొడ్డు దగ్గర. అందుకనే మన కోపం వచ్చిన మూడల్లో పొట్టనొప్పి వస్తుంది. చాలామంది కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటంటే కామం కానీ క్రోధం కానీ. కామం వల్ల కడుపు నొప్పి వస్తుందా అంటే, సపోజ్ నాకు మిరపకాయ బజ్జీలు తింటాం ఇష్టం, ఒకటి తింటే ఓకే, రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది తినేసాను, అని తినేస్తే ఏముంది, అక్కడ రెండు జరిగాయి. ఒకటి ఏంటంటే రుచికి సంబంధించి నాలికే లాగింది, అదే కామంగా పనిచేసి పొట్టని పాడు చేసింది, కడుపు నొప్పి వచ్చింది, అనారోగ్యం వచ్చింది. అంటే మనమే అంత మనమే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావా, లేకపోతే మిరపకాయ బజ్జీ పాడు చేసిందా అని ప్రశ్న వేసుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా ఎక్కువసేపు చూసేసాం, లేకపోతే ఎక్కువసేపు సెల్ ఫోన్లో మాట్లాడేసాం. నాకు హోమియో మెడిసిన్ కావాలని ఫోన్ చేస్తుంటారు. మేము ఎక్కువసేపు సెల్ ఫోన్ మాట్లాడే ఉంది, చెవి నొప్పి తలనొప్పి వచ్చేస్తుంది, ఏ మందులకి తగ్గట్లేదు, మందు ఏమైనా ఇస్తారని. ఓ ఇస్తామని చెప్తాను, తగ్గుతాయి కూడా. అంటే అక్కడ ఏమవుతుందంటే బై ప్రొఫెషన్ వాళ్ళు అలా మాట్లాడాలి కాబట్టి వాళ్ళకి తప్పదు. అలా కాకుండా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి చెప్తాను. నెక్స్ట్ మిగతావన్నీ కూడా అలాగ. అలాగే హృదయస్థానం అనాహతం, ఇక్కడ స్వార్థమైన ప్రేమ ఉంటుంది. మనిషి తన కుటుంబం వాళ్ళని ప్రేమించడం మాత్రమే, తన లేకపోతే తన సెక్ట్ వాళ్ళని ప్రేమించడం, తన సెక్టేరియన్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. అదే మా వాళ్ళు బాగుండాలి, మా దేశమే బాగుండాలి, మా రాష్ట్రమే బాగుండాలి, ఇలాగ అలాంటి స్థితి నుంచి మనం బయటపడాలి. బయటపడి విశ్వం అంతా బాగుండాలి అని ఆలోచన చేయాలి. ఈ రకంగా చేసినప్పుడు మన ఆపరేటస్ రెస్పాన్సివ్గా ఉంది అని గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే సప్తర్షి మండలం నుంచి కానీ, సిరియస్ నుంచి కానీ, ఇంకా ప్లీయడ్స్ అంటే క్రిటికల్ నుంచి కానీ వచ్చే శక్తిధారలు మనం గ్రహించగలం. ఈ గ్రహించటం అనేది పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అయిన ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించగలిగే స్థితిలో ఉంటాం. అలా గ్రహించగలిగే స్థితి రావాలంటే సమర్థ సద్గురు స్పర్శ సాధన చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఈ చక్రాల్లో ఉన్న దోషాలన్నీ మెల్లిమెల్లిగా పోతాయి. సమర్థ సద్గురు స్పర్శ సాధనలో ఏం చేస్తారు, ఓంకారం చేస్తారు కదా. ఓంకారం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మళ్ళీ ఓంకారం అంటే సమస్త శక్తులకి ఆధారమైన శక్తి. అయితే అంటే అన్ని శక్తులు ఏవైతే ఉన్నాయో, జగన్మాతకి ఇన్ని శక్తులు ఉన్నాయి. ఎందుకంటే శివుడు అనేది కదలకుండా ఉంటాడు, శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఆ శక్తి ఎన్ని రకాల శక్తులు ఉండొచ్చు అంటే చాలా రకాల శక్తులు. దానికి మనకేం చెప్తారంటే దత్తాత్రేయ స్వామి చెప్తారు, 10 రకాల శక్తులు ఉంటాయి, 10 దిశల్లో 10 శక్తులు పనిచేస్తుంటాయి. అంటే ఒక బిందువులో ఒక శక్తి ఉంటే అది 10 రకాలుగా పనిచేయగలదు. వాటిని దశమహావిద్యలు అంటారు. దశమహావిద్యల్లో మొట్టమొదటిది కాళీ. కాళీ అంటే నల్లగా ఉందని అర్థం. ఈ సృష్టి మొత్తం నల్లగా ఉన్న దాంట్లోంచి బయటకు వస్తుంది, అక్కడేం ఉండదు. ఫస్ట్ కాళీ, ఆ కాళీ యొక్క ఇంకో రూపమే కృష్ణుడు, ఆయన కూడా నల్లగా ఉంటుంది. అలాగే తార, తార అంటే తరింప చేసేది. తరింప చేయటం అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్ళేది. పడవెక్కాం మనం గోదావరిలో పాపికొండలు చూడటానికి వెళ్ళాం, లాంచ్ ఇటు ఎక్కాం అటు తీసుకెళ్తుంది మనం. అలాగే ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్ళేది, తరింప చేసేది. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. చిన్నమస్తా ఉంటుంది, తర్వాత భగవాన్ తర్వాత త్రిపుర సుందరి ఉంటుంది, షోడశి ఉంటుంది, భైరవి ఉంటుంది, కమలాత్మిక ఉంటుంది, ఇవన్నీ కూడా భువనేశ్వరి ఉంటుంది. ఇలా 10 రకాల శక్తులు ఉంటాయి. ఈ 10 రకాల శక్తులు అన్నిటికీ మూలం ఏంటంటే ఓంకారం. ఓంకారం గురించి మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ ఓంకారం చేయటం వల్ల మనిషికి ఏం జరుగుతుంది, మనిషి అంటే సాధకుడు అని చెప్పుకున్నాం ఇక్కడ, సాధకుడికి ఏం జరుగుతుందంటే ఓంకారం చేయటం వల్ల నాకు ఇది కావాలి అని అడగని స్థితి వస్తుంది. నీకేం కావాలంటే నాకేం కావాలి, నాకే అక్కర్లేదు అంటే అర్థం ఏంటి, ఒక కడుపు నిండా అన్నం తిన్నవాడు కూర్చున్నాడు, అక్కడికి వెళ్ళి మీరు ఇంకో మనిషి స్వీట్ ఉంది లేకపోతే ఐస్ క్రీమ్ ఉంది, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, రెండు నీకు ఇస్తున్నాను ఇప్పుడే తినాలి అంటే వాడు తినడు. ఎందుకంటే ఇక పీకల వరకు తిన్నాడు, ఈజ్ సాటిస్ఫైడ్, తృప్తి చెందినవాడిని మీరు ఇంకేం చేయలేరు. అలాగా ఓంకారం చేస్తే ఏమవుతుందంటే అన్ని ప్లేన్స్లో అన్ని రకాలుగా మనకు తృప్తి అనేది మన కర్తలామలకం అవుతుంది అన్నమాట. తృప్తి అనేది పూర్తిగా మనకు తెలుస్తుంది, అంతవరకు తృప్తి గురించి తెలియదు. అలాంటి స్థితికి తీసుకెళ్తుంది ఓంకారం. ఏ ప్రయోజనం లేకుండా జీవి ఏ కారణం లేకుండా ఆనందంగా ఉండగలడు. చాలా మటుకు ఏమవుతుందంటే ఇంట్లో అది లేదు, నాకు చాలా డిస్సాటిస్ఫైయింగ్గా ఉంది, లేకపోతే ఆనందంగా లేదు అని అన్నాం. అది కొంది ఇచ్చి ఇచ్చాం, ఆనందంగా ఉంటుంది. పిల్లాడికి రకరకాల బొమ్మలు కొని పెడతాం, బొమ్మ తేగానే ఆనందంగా ఆడుకుంటాడు. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత అది పడేసి ఇంకోటి తీసుకురమ్మంటాడు. అలాగే మనం కూడా ఇది కాదు అది, అది కాదు ఇది అని మన యొక్క ఆనందం కోసం బయట వెతకటం అనేది ఆగిపోతుంది. ఓంకారం చేస్తే ఆనందం అనేది మనలోనే ఉందని తెలుస్తుంది. అందుకే ఈ ఓంకారాన్ని ఎలా ధ్యానించాలి? మనకందరికీ కూడా భగవంతుడు శ్వాస ఇచ్చాడు. శ్వాస మనం పీల్చాం, అదే జరిగిపోతుంది. గాలి లోపలికి వెళ్ళటం, గాలి బయటికి రావటం. ఈ శ్వాస అనేది ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే పల్సేషన్ అంటాం. అంటే మధ్య సెంటర్కి ముడుచుకోవటం, సెంటర్ నుంచి బయటికి రావటం. సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్, ఈ రెండు పనిచేస్తుంటే వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులు ముడుచుకుంటాయి, ఊపిరితిత్తులు తెరుచుకుంటాయి. ముడుచుకున్నప్పుడేమో గాలి లోపల, తెరుచుకున్నప్పుడు గాలి లోపలికి వస్తుంది, ముడుచుకున్నప్పుడు గాలి బయటికి పోతుంది. అంటే ఊపిరితిత్తులు ముడుచుకునేటట్టు, ఊపిరితిత్తులు తెరుచుకునేటట్టు ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది. అలా పనిచేయడం వల్ల గాలి లోపలికి, గాలి బయటికి వెళ్తుంటుంది. ఆ ఊపిరితిత్తి ముడుచుకోవడం, ఊపిరితిత్తి తెరుచుకోవడం అనే క్రియ ఏదైతే ఉందో దానికి మూలమైనది ఓంకారం. ఈ మూలమైన ఓంకారాన్ని గుర్తించాలి. అంటే ఏం చేసుకోవాలి? శ్వాసకి కారణమైన శక్తిగా నేను ఓంకారాన్ని ధ్యానం చేస్తున్నాను. శ్వాసకి కారణం ఏంటంటే ఓ శక్తి, దాని పేరే ఓంకారం. సమస్త శక్తులకి మూలం ఓంకారం. కాబట్టి శ్వాసకి మూలమైన శక్తి నేను ఓంకార రూపంలో ధ్యానం చేస్తున్నాను అనుకుంటూ ఓ అని చేయాలి. చేస్తే అప్పుడు మనకు సప్త ఈ చక్రాలన్నీ, అంటే ఆజ్ఞ వరకు ఉన్న ఆరు చక్రాలు పరమ పవిత్రం అవటం, ఏమీ అక్కరలేని స్థితిలో మనం ఉండటం. గురువు బుద్ధిక్ ప్లేన్లో ఉంటాడు, అంటే ఆజ్ఞాచక్రం ఆ పైనే ఉంటాడు తప్ప కింద ఉండడు. ఆయన ఏమీ లేని స్థితిలో ఉన్నవాడే బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళగలరు. ఇది నాకు అక్కర్లేదు, వీటితో నేను సంతృప్తి చెందాను, ఇప్పుడు నాకున్న వాటితోటి నేను కొత్తగా వీటిని అనుభవించాలనుకోవట్లేదు, దీనివల్ల ఆనందం పొందాలనుకోవట్లేదు అని నిజంగా మనస్సులో ఎవరైతే ఆ సన్యాసం తెచ్చుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆజ్ఞ నుంచి మూలాధారం వరకు ఉన్న చక్రాలన్నిటిని ఇంకా పరమ పవిత్రం చేసుకుంటూ బుద్ధి తలంలోకి ప్రయాణించగలరు. బుద్ధి ప్లేన్లో పరమ గురువుల్ని, మహాత్ముల్ని తన సొంతంగా తనకు గురువు ఉంటాడు. ఆ గురువే కాకుండా ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళని కూడా వాళ్ళతో కాంటాక్ట్ తెచ్చుకునే స్థితిలోకి మనిషి ఎదగలరు అన్నమాట సాధకుడు. అలాగ ఎదగటానికి మాస్టర్ ఇచ్చింది సమర్థ సద్గురు స్పర్శ సాధన. దీనివల్ల మన మెకానిజం, మన ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఈ శరీరం, అది విశ్వంలోంచి వచ్చే శక్తుల్ని రిసీవ్ చేసుకోవడానికి తగ్గట్టుగా తయారవుతుంది. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి తయారవ్వాలంటే మనలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనం మోహం అహంకారం లేకుండా ఉండాలి. అలాగే ఆర్గనైజ్డ్ యాక్టివిటీ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేయకూడదు. గురువుగారు పనిచేస్తున్నాం కాబట్టి అని అది ఇది ఇది అది అర్థం లేకుండా చేయకూడదు. ఒక వ్యవస్థీకృతంగా ఆర్గనైజ్డ్గా మనం యాక్టివిటీ ఉండాలి. అలాగే మనం వాక్ సమయమును, సమయ సమయమును, ఇంద్రియ సమయమును, అర్థ సమయమును, విచార సమయమును చెయ్యాలి. ఇంకా అందరి హితం కోరాలి, సర్వభూత హితం కోరాలి. సర్వభూత హితం అంటే గురువుగారిని చంపడానికి కూడా వచ్చి తుపాకీతో పేల్చాడు, ఆయనకి దిగే కూడా బిల్లెట్. అయినా సరే ఆయన ఏమన్నారంటే అతన్ని వదిలేయండి, ఏం చేయకండి అని వదిలేశారు. ఆయన వదిలేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మేము వెళ్ళాం హరిద్వార్. వెళ్తే కింద అక్కడు పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని చేతిలో డబుల్ బ్యారల్ గన్తో రెడీగా ఉన్నాడు. ఏంటి ఇక్కడ పెట్టారంటే ఇదివరకు ఈ మధ్యలోనే గురువుగారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, అందుకని అందరినీ చెక్ చేసి పైకి పంపిస్తున్నాం, ఎవరు పడితే ఆయన పైకి పంపించామన్నాడు. అతను మమ్మల్ని అందరినీ చెక్ చేసి ఫస్ట్ ఫ్లోర్లోకి, సెకండ్ ఫ్లోర్లోకి పంపించారు. అక్కడ మాతాజీ ఉన్నారు, అక్కడి నుంచి ఇంకా పైన మా గురువుగారు ఉన్నారు. ఇలాగ ఆయన సర్వభూత హితం అంటే చూశారు ఎలా ఉందో, తను చంపడానికి వచ్చిన చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటి చాలుగా విశ్వదాభిరామ వినసవేమ. అది అక్కడ గురువుగారు ప్రాక్టికల్గా పాటించినది. అలాంటిదే మనకు జరిగితే మనం చేస్తాం అలాగా. అంటే అది జీ చరిత్రలో అది ఎందుకు చెప్పుకున్నారంటే, నీకు కూడా ఒకవేళ ఇలాంటి పరీక్ష ఎదురైతే, ఇందాక చెప్పుకున్నాం మనం వృశ్చిక రాశిలో పరీక్షలు ఎదురవుతాయి, పరీక్షని మనం వివేకంతో నెగ్గుకు రావాలి, అంతిమ విజయం మనదే అనేదానికి ఆయన జీవిత చరిత్ర అంతా ఉదాహరణ మొత్తం. అలాగే ఆయన మీద హత్యా ప్రయత్నాన్ని ఆయన సర్వభూతహితం కోరి అతన్ని వదిలేయమని చెప్పారు, అలాగే వదిలేశారు. అలాగే వాక్కు కూడా అలాగే వాడాలి. మనం ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి శల్యసారథ్యంలా ఉండకుండా వాళ్ళని ఉత్సాహపరిచేటట్టుగా, వాళ్ళు దానివల్ల ఉపయోగపడేటట్టుగా మాట్లాడాలి. ఒంట్లో బాగాలేదు ఎవరన్నా, పర్వాలేదండి తగ్గుతుంది అని అంతేగాని, అమ్మో నిజమేనండి ఈ మధ్య పేపర్లో చూస్తున్నాం ఇలాంటి రోగాలు వచ్చే ఎబోలట ఏంటో చాలా మందుల్లో ఉంటున్నారు, భయంకరమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, వస్తే ఎంతైనాండి బాబో అంతే సంగతులు, ఇలాగ వాళ్ళని బెంబేలు ఎత్తించడం, భయపెట్టడం, కంగారు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. గురువుగారి దయ వల్ల అన్నీ తగ్గుతాయి అని ధైర్యం చెప్పాలి. ఎందుకంటే గురువు అంటేనే పరమాత్మ, పరమాత్మ శక్తిలో ఆయన కంట్రోల్లో లేనిది ఏది ఉండదు, అన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాళ్ళకి అనుకున్న దాని ప్రకారం ఆ లిమిట్స్లోనే పనిచేస్తారు. ఎప్పుడన్నా సరే లిమిట్స్ మరి అత్యవసరం అయితే పక్కన పెడతారు, పెట్టి వాళ్ళ వాళ్ళ సంకల్పశక్తితో అన్ని పనులు సానుకూలమైనట్టు చేయగలరు. ఇది మనం ఈరోజు విశ్వంలోంచి వచ్చిన శక్తిధారల్ని ఒక సాధకుడు రిసీవ్ చేసుకోవాలంటే తను ఎలాగ ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపరేషన్ లేదనుకోండి, మనం ఎంత గొప్పగా గాయత్రి చేసినా ఏం రాదు. గురువుగారు అదే అంటారు, ఏంటంటే నువ్వు గాయత్రి చేసినా ఇంకే మంత్రం చేసినా నీలో ఎలాంటి మార్పు వస్తుందో గమనించుకో, ప్రతిక్షణం ప్రతిరోజు గమనించుకో. గమనించుకొని ఆత్మ విచారం గురువుగారు రెండు ఇచ్చారు, పొద్దున్న లేచేటప్పుడు ఒకటి, రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకటి, ఈ రెండు చేసుకోవాలి. ఆత్మవిద్య, ఇంకోటి ఏంటి తత్వశోధన. రాత్రి నిద్రపోయే ముందు మనం వాళ్ళంతా ఏం పని చేసామో అన్నీ కూడా ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. చేసుకుని ఆ తర్వాత నిద్ర ఉపక్రమించాలి. నిద్రపోయేటప్పుడు ఏ భావంతో నిద్రపోతామో, లేచేటప్పుడు అదే భావంతో లేస్తాం. కాబట్టి నిద్రపోయే ముందు ఏవి చేసుకోమని సాధన ఇచ్చారో అది ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆ సాధన చేసుకొని, పరమాత్మ యొక్క దివ్యమైన జగన్మాత యొక్క ఒడిలో నేను ఉన్నాను అని చేసుకుంటే ఏమవుతుందంటే, అమ్మవారి నుంచి శక్తి ఎలాగ జ్ఞానం మనలోకి వస్తూ ఉంటుందన్నమాట. రాత్రి అంతా అమ్మవారితో ఉంటాం అలా అనుకోవచ్చు. లేకపోతే రాత్రి అంతా నేను గురువుల పనిలో ఉన్నాను, గురువుగారి కార్యక్రమం చేస్తాను అని అనుకుంటే అలాగుంటాం. ఈ రకంగా ఎవరైనా సరే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా, వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా పడుకునే ముందు ఒకటి మాట అలాగ మంచిది అనుకుని, సంకల్పం అనుకుని పడుకుంటే ఆ రాత్రంతా అదే పనిలో ఉంటాం. గురువుగారి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఇది నేను చేస్తాను రాత్రి అంతా, గ్రూప్ యాక్టివిటీ, అందరినీ కలుస్తాను, మాస్టర్ గురించి చెప్తాను, మాస్టర్ కార్యక్రమాల గురించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలాంటివన్నీ అనుకోవచ్చు. అనుకుని పడుకుంటే అదే జరుగుతుంది. పొద్దున్న లేచేటప్పుడు కూడా మళ్ళీ అదే ఆలోచనతో లేస్తాను. కాబట్టి ద ఎంటైర్ 12 అవర్స్ అలా జరిగితే మళ్ళీ ఏ ఆలోచనతో లేస్తే అదే జరుగుతుంది అని గురువుగారి జీవిత చరిత్రలో ఉంది. అని ఆయన ఎలా చెప్తారంటే, ఆకలితో నిద్ర లేచిన వాడు ఆకలితో నిద్రపోడు, తప్పకుండా ఆయన ఆకలి తీరుతుంది. అలాగే మనం ఇది అనుకుని పడుకుంటే అదే ఆలోచనతో పొద్దున్న లేస్తాం. కాబట్టి ఇవాళ ఇంకో నలుగురికి చెప్తాం అనమాట, ఎందుకంటే రాత్రి అలా అనుకుని పడుకున్నాం కదా. ఆ రకంగా ఏంటంటే విల్ బి ఆల్వేజ్ ఆన్ ది వర్క్. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ రెస్పాన్సివ్నెస్ మెకానిజం కరెక్ట్గా ట్యూన్ అవ్వాలంటే సమర్థ సద్గురు స్పర్శ సాధన ప్రతి వాళ్ళు చేసుకుంటే అందరూ కూడా పరమ గురువుల యొక్క అనుగ్రహానికి ప్రాప్తులై పరిణామ క్రమంలో మాస్టర్ కోరుకున్నట్టు అందరం ముందరికెళ్ళాలని ఆశిస్తూ అందరికీ గుడ్ విషెస్ చెప్తా, స్వస్తి. ప్రేయర్ చెప్తామా? హలో. ఫోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వీస్ May the love of one soul characterize the lives of all those who seek to aid the great ones. May I fulfill my part in the one work with self-forgetfulness, harmlessness and right speech. I am connected with all the group world service and the masters standing behind. Next class lo manam ee prasthava new age education ki sambandhichi alage సాధకుడి మీద పనిచేసే కొన్ని రాసుల గురించి, అలాగే సాధకుడిలో ఉన్న చక్రాలు, అలాగే సాధకుడిలో ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్, వాటిలన్నింటినీ రాసులు ఎలా ప్రభావితం చేస్తాయి, వాటి గురించి చెప్పుకుంటాం. దీనికి అడ్డం చేసినది అందరికీ గుడ్ బై.
థ్యాంక్ యూ అంకుల్.
ఓకే అమ్మా.